తెలంగాణ రైతులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల చేనుకబుర్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చేనుకబుర్ల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో రైతులకు అధిక దిగుబడి సాధించడానికి హైబ్రిడ్ విత్తనాలున్నాయి, ఎరువులున్నాయి, ఆధునిక పనిముట్లున్నాయి, చీడపీడలను అరికట్టడానికి మేలు రకపు పురుగుల మందులు ఉన్నాయి. కానీ రైతన్న తాను అనుకున్న విధంగా అధిక దిగుబడులను పొందలేకపోతున్నాడు. కారణం, పంట పండించే నేలలలోనే సమస్యలుండడం. మన రైతన్న బతుకు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. ఎన్ని మేలు రకాల విత్తనాలు, పనిముట్లు, ఎరువులు, పురుగుల మందులు ఉన్నా నేల తల్లే సమస్యాత్మకంగా మారితే ఇక రైతన్న అధిక దిగుబడులను సాధించడానికి దారేది? అందుకే ఈ నేల సమస్యలను రైతులు అధిగమించడానికి, అధిక దిగుబడులను సాధించడం ఎలాగో తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులు. ఈ చేనుకబుల్ల కార్యక్రమంలో శాస్త్రవేత్తగా మహేష్, యాంకర్గా పల్లవి చేయబోతున్నారు. వారి చెప్పే చేనుకబుర్లు విందామా మరి. నమస్కారం మహేష్ గారు.
నమస్కారం అండి.
చూసారుగా మా రైతన్న పరిస్థితి, అన్ని ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టే రైతన్నకి తనకు అన్నం పెట్టే నేల తల్లే సమస్యాత్మకంగా మారుతుంది. దానివల్ల మా రైతన్నలు అధిక దిగుబడులను తీయలేకపోతున్నారు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా?
ఎందుకుండదు పల్లవి గారు, తప్పకుండా ఉందండి.
అయితే అసలు సమస్యాత్మక నేలలు అంటే ఏంటి? వాటిని అధిగమించి సారవంతంగా మార్చుకునే పద్ధతులేంటో మా రైతులకు కాస్త చెప్తారా?
ముఖ్యంగా రెండు రకాల నేలల్లో మనకు సమస్యలు కనబడతాయండి. అవి తెల్ల లేదా పాలచౌడు మరియు కార లేదా నల్ల చౌడు అండి.
సార్, తెల్ల లేదా పాలచౌడు అంటున్నారుగా, అది ఏ విధంగా సమస్యాత్మకంగా మారుతుంది?
పల్లవి గారు, ఈ తెల్ల చౌడు నేలలో ముఖ్యంగా వేసవి కాలంలో ఉపరితలం పైన తెల్లటి చౌడు నీటిలో కరిగే లవణాలను పేరుకొని ఉంటుందండి. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు. అలాగే మనం చూసుకున్నట్టయితే పైరు కూడా ఏపుగా పెరగదండి. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుందండి.
సార్, మరి ఈ చౌడును తొలగించడం ఎలాగంటారు?
మనం ఈ చౌడును తొలగించడానికి భూమిపై పేరుకున్న చౌడును పారతో చెక్కి తీసివేయాలి. అలాగే పొలాన్ని బాగా దున్ని రైతుల సౌలభ్యాన్ని బట్టి చిన్న చిన్న మడులుగా చేసుకోవాలండి. ప్రతి మడిలో సుమారుగా 15 సెంటీమీటర్ల లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగునీటిని పెట్టాలి. ఆ నీటిలో ఉప్పు శాతం తక్కువగా ఉండాలి. ఈ నీటిని మడిలో 4 లేక 5 రోజులు నిల్వ ఉంచి భూమిలో ఇంకనీయాలి. ఇలా చేసిన తర్వాత మురుగు నీటిని లోతైన కాల్వల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని ఈ పనికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మనం ఈ విధంగా 3 నుంచి 4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుందండి. మనం ముఖ్యంగా జాగ్రత్త పాటించాల్సిన విషయం ఏంటంటే నీరు నాణ్యమైనదై ఉండాలి. అప్పుడే మనం ఈ చౌడును నివారించడానికి సులువుగా ఉంటుంది. కానీ మనం పెట్టే నీరులోనే లవణ శాతం అధికంగా ఉన్నట్టయితే మరింత చౌడుగా మారే అవకాశం ఉందండి.
మహేష్ గారు, మరి ఒకవేళ నాణ్యమైన నీరు లేకుండా అధిక ఉప్పు గల నీరు ఉన్నట్లయితే దానికి పరిష్కారం లేదా?
ఎందుకు లేదు పల్లవి గారు. అలాంటి పరిస్థితుల్లో అధిక ఉప్పు నీటి తట్టుకునే వరి, చెరుకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఆవాల లాంటి పైర్లను పెంచుకోవాలి.
మీరు చెప్పినట్లుగానే వరి, చెరుకు, మొక్కజొన్న, ఆవాలు పంటల యొక్క అన్ని రకాల విత్తనాలు ఈ చౌడు నేలల్లో పండించొచ్చంటారా?
లేదు లేదు పల్లవి గారు, అందులో అన్ని రకాలు పండవండి. ఉప్పు నీటిని తట్టుకునే ప్రత్యేక రకాలున్నాయండి.
అవునా సార్? అయితే మా రైతన్న కోసం అవేంటో కాస్త చెప్తారా?
తప్పకుండా అండి. వరిలో ఉప్పు నీటిని తట్టుకునే రకాలు దీప్తి, సోమశీల, ప్రకాష్. అలాగే చెరుకులో 83, 5, 15 రకం, మినుపలో LBG 402 రకం, మొక్కజొన్నలో DHM 103 రకం, మిరపలో భాస్కర మరియు సింధూర రకాలు ఉప్పు నీటిని తట్టుకుంటాయండి.
సార్, ఈ తెల్ల చౌడు సమస్యను అధిగమించడానికి ఇంకేమైనా పద్ధతులున్నాయా? ఉంటే అవి కాస్త మా రైతులకు వివరిస్తారా?
పల్లవ గారు, నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతులే కాకుండా ఈ ఉప్పు నీటి ప్రభావాన్ని తట్టుకోవడానికి విత్తడానికి ముందు విత్తనాలను 1 గ్రాము ఉప్పుని 1 లీటర్ నీటిలో కరిగించిన ఉప్పు ద్రావణంలో 2 నుంచి 3 గంటలు నానబెడతాలి. ఆ నానబెట్టిన తర్వాత దాన్ని కాసేపు ఆరనిచ్చిటైతే అది ఉప్పు ప్రభావం తట్టుకునే శక్తి పెరుగుతుంది. అలాగే పశువుల ఎరువు, కంపోస్టు మరియు పచ్చి రొట్టె ఎరువులను వాడాలి. వీటితో పాటు భూమిలో ఆమ్ల గుణాన్ని కలిగించే యూరియా, అమ్మోనియా సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్ లాంటి రసాయనిక ఎరువులను వాడితే మంచిది ఉంటుంది.
సార్, మరి ఇప్పటి వరకు తెల్లచౌడు నేలల్లో సమస్యలు, వాటిని అధిగమించడానికి మా రైతులకు చాలా చక్కని సూచనలు ఇచ్చారు. అలాగే మీరు ముందుగా చెప్పినట్లు కారు లేదా నల్లచౌడు భూముల సమస్యలను అధిగమించడం ఎలాగో మా రైతులకు కాస్త వివరిస్తారా?
అదే ముందు పల్లవ గారు, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా అసలు కారు చౌడు ఎలా సమస్యగా మారుతుందో తెలుసుకుందాం. ఈ కారు చౌడు నేలల్లో వేసవ కాలంలో పైన నలుపు లేక బూడిద రంగు పొరను మనం చూడవచ్చు. వీటిలో నీటిలో మార్పిడి జరిగే సోడియం 15% కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొద్దిపాటి వర్షం వచ్చినా నీటి త్వరగా భూమిలోకి ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది, సేద్యానికి అనుకూలంగా ఉండదు.
సార్, మరి ఈ సమస్యకి పరిష్కారం?
ఈ నేలల్లో నీరు ఇంకే స్వభావం తక్కువగా కాబట్టి మొదటగా రైతన్నలు పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. ఈ మడుల నుండి మరుగునీరు పోయేలా లోతైన మరుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నేలలను బాగు చేయడానికి జిప్సంను వేయాల్సి ఉంటుందండి. అలాగే ఈ జిప్సంను ఎకరాకు సుమారుగా 1 నుంచి 2 టన్నులు వేసుకోవాల్సి ఉంటుంది. జిప్సాన్ని నేలపై చల్లి మట్టిలో కలిసేలా పైపైన దంతెతో లేదా గొర్రుతో దున్నాల్సి ఉంటుంది. మొత్తం జిప్సాన్ని ఒకేసారిగా వేయాలి.
సార్, రైతులు మీరు చెప్పినట్లుగానే జిప్సం వేస్తారు, కానీ ఒకవేళ నేలల్లో సున్నం అధికంగా ఉంటే అప్పుడు కూడా జిప్సం వేస్తే సరిపోతుందంటారా?
లేదు లేదు పల్లవి గారు, ఒకవేళ రైతుల పొలంలో అధికంగా సున్నం గనక ఉన్నట్టయితే జిప్సానికి బదులుగా ఐరన్ పైరేట్ లేదా పొడి చేసిన గంధకాన్ని వాడవచ్చు. ఈ పైరేట్ ని చల్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పైరేట్ పొడి మనకు 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా సన్నగా ఉండాలి. మరియు ఈ ఐరన్ పైరేట్ ని చల్లి దంతెతో నేలలో కలిసేలాగా దున్నాలి. చెరుకు ఫ్యాక్టరీలో వ్యర్థ పదార్థంగా మిగిలే ప్రెస్మన్ను కూడా జిప్సంకు బదులుగా వాడుకోవచ్చు.
సార్, మీరు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన 2 నేల రకాల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మా రైతులకు చాలా వివరంగా చెప్పారు. కానీ మా రైతన్న దగ్గర నుండి ఆమ్ల నేలలను, సున్నం అధికంగా ఉండే నేలలు, తక్కువగా నీటి నిల్వ శక్తి గల భూములు, లోతు తక్కువ గల భూములు వంటి సమస్యాత్మక నేలలు కూడా వింటున్నాం. మరి అలాంటి సమస్యాత్మక నేలలకి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కాస్త మా రైతులకు వివరిస్తారా? మరి
మనం ఈ రోజుల్లో చూసినట్టయితే ఎక్కువగా వినిపించే సమస్యాత్మక నేలలు ఆమ్ల నేలలు అండి. ఈ నేలలు సర్వసమానంగా మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వినిపించే సమస్యాత్మక నేలలు ఆమ్ల నేలలు అండి. ఈ నేలలు సర్వసమానంగా మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నాయండి. ఈ నేలలు తేలికగా ఎర్రగా కనబడతాయి. ఈ నేలను బాగు చేయడానికి సున్నం లేదా ఉక్కు పరిశ్రమంలో వ్యర్థ పదార్థంగా మిగిలే బేసిక్ స్లాగ్ మరియు ప్రెస్మర్లను కూడా వాడవచ్చు. అంతేకాకుండా ఎకరాకి 2 నుంచి 3 క్వింటాల పొడి చేసిన సున్నాన్ని సాళ్లలో వేస్తే సరిపోతుందండి.
సార్, మరి సున్నం అధికంగా ఉండే నేలల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటారు?
ఈ నేలల్లో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే కాక సూక్ష్మ పోషక పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి.
మరి ఈ సమస్యను అధిగమించడం ఎలా అంటారు?
ఈ సూక్ష్మ పోషకాలు ఎరువుల రూపంలో వేస్తే అంత సమర్థవంతంగా పైరుల లోపాలను సరిదిద్దలేవండి. ఫలితంగా ఈ నేలల్లో వేసే పంటల దిగుబడి మరియు నాణ్యత బాగా దెబ్బతింటాయి. కనుక పైరుపై పిచికారీ చేయడం మంచిది. అంతేకాకుండా ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువును వేసి పంట నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చి రొట్టె ఫైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మురిగేలా వేస్తే సున్నపు దుష్ప్రభావాలు కొంతవరకు తగ్గుతాయండి.
సార్, మరి ఈ నేలల్లో భాస్వరం వినియోగ సామర్థ్యం తక్కువగా ఉందని చెప్పారు కదా, మరి దాన్ని అధిగమించడం ఎలా అంటారు?
భాస్వరం ఎరువుని చేలో వెదజల్లకుండా పైరును సాల్లో విత్తేటప్పుడు గింజ కన్నా 5 సెంటీమీటర్ల లోతు మరియు 5 సెంటీమీటర్ల పక్కన పడేలా విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేసే సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ ద్వారా వేయాలి. ప్రత్యామ్నాయంగా భాస్వరంతో పటిష్టపరిచిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కూడా వాడి భాసరం ఎరువు వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చండి.
ఈ సున్నపు ప్రభావం ఏ పంటలలో ఎక్కువగా ఉంటుంది?
ఈ సున్నపు ప్రభావం మనం గమనించినట్టయితే నిమ్మ నారింజ తోటల్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇన్పలోపం సామాన్యంగా కనిపిస్తూ ఉంటుందండి.
మరి ఈ నిమ్మ నారింజ పంటలలో ఇనుమలోపంను ఎలా సవరించుకోవచ్చంటారు?
నిమ్మ నారింజ పంటల్లో సున్నపు నేలల వల్ల ఇనుపు ధాతు లోపం వచ్చినప్పుడు దాన్ని సవరించడానికి జనుమును పచ్చి రొట్టె పంటగా పెంచి పాదల్లో వేసి మురుగనిస్తే పోషక లోపం ముఖ్యంగా ఇనుపలోపం తగ్గుతుందండి.
మహేష్ గారు, అలాగే లోతు తక్కువ మరియు గలస అధికంగా గల నీళ్ళ గురించి మా రైతులకు కాస్త వివరిస్తారా?
నేల లోతు తక్కువగా ఉండడం వలన వేరు పెరుగుదల తగ్గడమే కాక నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు కాల్వలు నాగళ్లతో లేదా బండు ఫార్మర్తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదల మీద నాటాలి. 1 మీటర్ దూరంలో లోతుగా 3 సంవత్సరాలకు ఒకసారి దున్నాలి. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులను వేసి దిగుబడిని పెంచవచ్చు.
సార్, తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో నీటి నిల్వ శక్తిని ఎలా పెంచుకోవచ్చో కాస్త చెప్తారా?
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంకమన్ను 20% కన్నా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో దిగుబడిని పెంచడానికి ఎకరాకు 400 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాకాలానికి ముందే తోలాలి. చెరువు మట్టిలోని పెద్ద పిల్లలను పగలగొట్టి చేను మొత్తంపై పల్చగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుక నేలల్లో చెరువు మట్టిని తోలిన తర్వాత 200 కిలోల బరువు గల రోలర్ను 5-6 సార్లు నడిపించాలి. చెరువు మట్టి వేయడం వలన భూమిలో బంకమన్ను పోషక పదార్థాలు నిల్వ చేసే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాలనైనా ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున వర్షాకాలానికి 1 నెల ముందుగానే చేనుపై పల్చగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. పై వ్యర్థ పదార్థాలను చేనులో తోలిన తర్వాత అలానే గాలికి వదిలివేయకుండా వెంటనే చేనులో కలియదున్నడం చాలా ముఖ్యం. పశువుల ఎరువును కూడా దీనికై వాడవచ్చు.
సార్, వీటితో పాటు అడుగు మట్టిలో గట్టిగా పొర ఏర్పడడం అనేది రైతులు ఎదుర్కోలేని మరొక సమస్య. దీన్ని అధిగమించడానికి పరిష్కార మార్గం మా రైతులకు చెప్తారా?
ఈ సమస్యను తేలికగా గుర్తించవచ్చు. 1 మీటర్ వెడల్పు పొడవు లోతు గల గొయ్యిని త్రవ్వి చూసినట్లయితే భూమి లోపల గట్టి పొర కనపడుతుంది. ఈ గట్టి పొరకు పైన క్రింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరను నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్న చోట చాకుకు గట్టిగా తగులుతుంది. ఈ సమస్య నిజామాబాద్ జిల్లాలోని చెరుకు పండించే రేగడి భూముల్లో ఎక్కువగా కనిపించబడుతుంది. పెద్ద ట్రాక్టర్తో లోతుగా దున్నే నాగలతో లేదా సబ్సాయిలర్ లేదా చిజల్ నాగళ్లతో దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ లోతు సాళ్లను 60 సెంటీమీటర్ల దూరంలో 2 వైపులా తోలాలి. వీనితో పాటు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సంను కూడా వేస్తే 10-12% వరకు అధికంగా చెరుకు దిగుబడి పెంచవచ్చు. ఈ లోతుకి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు చెప్పిన విషయాలలో రైతులు ముఖ్యంగా గమనించవలసిన విషయాలను మరొకసారి రైతుల కోసం. తెల్లచౌడు నేలలు సమస్యను అధిగమించడానికి పాటించే పద్ధతుల్లో మురుగునీటిని లోతైన కాల్వ ద్వారా తీసివేయాలి మరియు వర్షపు నీటిని చౌడు తొలగించడానికి ఉపయోగించడం. ఉప్పు నీటిని తట్టుకునే రకాలు మరొకసారి, అవి వరిలో దీప్తి, సోమశీలి, ప్రకాష్, చెరుకులో 83V15 రకం, మినపలో LBG402 రకం, మొక్కజొన్నలో DHM103 రకం, మిరపలో భాస్కర మరియు సింధూరి, ఆవాలులో క్రాంతి రకాలు. కారు చౌడును అధిగమించే పద్ధతుల్లో ఒకవేళ రైతుల పొలంలో అధికంగా సున్నం గనుక ఉన్నట్లయితే జిప్సానికి బదులుగా ఐరన్ పైరెట్ను లేదా పొడి చేసిన గంధకమును వాడుకోవచ్చు. ఆమ్ల నేలలలో సమస్యను అధిగమించడానికి బేసిక్ స్లాగ్ మరియు ప్రెస్ మడ్లు వాడడం మరియు ఎకరానికి 2-3 క్వింటాల పొడి చేసిన సున్నాన్ని సాలల్లో వేసుకోవడం. నిమ్మ నారింజ తోటల్లో ఇనుపదాతు లోపం అధిగమించడానికి జనుమును పచ్చిరొట్ట పంటగా పెంచి కలియదున్నాలి. ఉంటుంది. లోతు తక్కువ మరియు గలస అధికంగా గల నేలల్లో దిగుబడి పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు నాగలితో లేదా బన్ ఫార్మర్ తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటడం. తక్కువ నీటిని నిల్వ శక్తి గల భూముల్లో నీటి నిల్వ శక్తిని పెంచడానికి చెరువు మట్టిని తోలిన తరువాత 200 కిలోల బరువు గల రోలర్ను 5 నుండి 6 సార్లు నడిపించాలి. ఇంతటితో మన కార్యక్రమం సమాప్తం. తిరిగి వచ్చే వారం నూతన చేను కబుర్ల కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు సెలవు, నమస్కారం.
ప్రపంచంలో నానాటికి నీటి కొరత ఉండనే ఉంది. ఈ నీటి కొరతను మనం వెంటనే పరిష్కరించలేం, కానీ నీటిని పొదుపు చేయవచ్చు. పొదుపు చేసి మన తర్వాతి తరం వారికి అందించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా?
ఏంటి రంగక్క, ఎక్కడికి ఇంత పొద్దునే ఉరుకుతున్నావు? ఎక్కడికక్క, జర నాకు చెప్తే నేను వస్తా కదా. పింఛనేమైనా ఇస్తున్నారా లేదా పెళ్లికేమైనా పోతుండ్రా?
నువ్వు ఊరుకోనీలమ్మా, పెళ్లికి ఎక్కడైనా పోతే నీకు చెప్పకుండా పోతామా ఏంది? ఇదిగో మీ అన్న అల్లుడు పొద్దుననగా నీళ్ళకు పోయిడ్రు, ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఇంకా ఈ కష్టాలు ఎన్ని దినాలో ఏమో. నేను వెళ్తే ఇంకో బిందె నీళ్లు తేవచ్చు కదా.
అవునక్క, ఈ కష్టాలు ఎన్ని దినాలో ఏమో. మనప్పుడు నీళ్లు ఎక్కడ పడితే అక్కడుండేవి. ఏ చెరువులు చూసినా అవే, ఏ గుట్టలు చూసినా అవే. నీళ్ళకింత ఇబ్బంది ఎప్పుడు పడలేదక్క. సరే అక్క, ఈ నీళ్ల కష్టాలు ఎన్ని రోజులో ఏమో.
అత్తా అత్తా!
అరే సునీత, నువ్వెప్పుడు వచ్చినవే?
ఇప్పుడే వచ్చా అత్తా. అమ్మ వాళ్ళంత ఎటుపోయిడ్రు అత్తా.
గి నీళ్ల తిప్పలున్నాయి కదా, నీళ్లు తీసుకోవడానికి పక్క ఊరు పోయిండ్రు. ఇదిగో మీ అమ్మ అట్లా పోయింది, నువ్వు ఇట్లా వచ్చినావు. గదేందే, నువ్వు సాయంత్రం వస్తావని చెప్పింది మీ అమ్మ?
అత్త అట్నే చెప్పిన, కానీ నా స్నేహితులు ఇట్లా వస్తానంటే నేను వాళ్ళతోనే పయనం గడిపినత్త.
ఇంకేందే సంగతులు, మీ అమ్మ నాన్న నీకోసం బాగా కష్టపడుతుండ్రే. నువ్వు బాగా చదివి వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి.
అలాగే అత్త, మంచి పేరు తెచ్చుకుంటా.
అవునే, మొన్ననే కదా సెలవులైనాయి, మళ్ళీ ఇప్పుడు సెలవులేందే?
ఇప్పుడు సెలవులు కాదత్త, కాలేజీ పని మీద వచ్చినాం. మన ఊర్లోనే పని చేసి చూపియాలంట, మన ఊరు గురించి సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలంట.
గట్నా ఏం చదువులో ఏందో. మన ఊర్లో ఏం సర్వే చేస్తారు బిడ్డ, ఇంతకు దేని గురించి?
అదే అత్త, నీటి గురించి. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అని ఒక నివేదిక ఇవ్వాలంట.
నీకు తెలియందా సునీత మన నీటి కష్టాల గురించి? గీ నీళ్ల కష్టాలు ఉండబట్టే కదా మీ అమ్మ నాన్నలు పక్క ఊరికి పోయిండ్రు.
గదే అత్త, ఇలాంటి పరిస్థితిని చూసి సర్వే చేసి కాలేజీలో ఇవ్వాలంట.
అవునే, పట్నంలోనే కదా. గదే మీ కాలేజీలో ఇంకా అక్కడ నీళ్ల పరిస్థితి ఎట్లుందే? వాళ్ళకేం నీళ్లు పుష్కలంగా ఉండుంటాయేమో.
అయ్యో పొరపాటత్తా, అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు ఇంకా నీళ్లను కొనుక్కుంటున్నారు.
గదేందే, నీళ్లను కూడా కొనుక్కుంటున్నారా?
అత్త, తాగే నీళ్ళ దగ్గర నుండి నిత్యావసరాలు వాడుకునేందుకు కూడా వాళ్ళు నీళ్లను కొనుక్కోవాల్సిందే. అక్కడ కూడా మనలాగే వాళ్ళు నీళ్ల కొరత బాధపడుతున్నారు.
మనమే నీళ్ళకింత బాధపడుతున్నామంటే ఇంకా వచ్చే తరం వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో.
అందుకే అత్త, మనమే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇంకా వివిధ నీటిని పొదుపు చేసే పద్ధతులను కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఉంటా అత్త, రాత్రికి మాట్లాడుకుందాం. అమ్మోళ్ళు వచ్చేసరికి కాస్త అన్నం చేస్తా, పాపం ఎప్పుడు తిన్నారో ఏమో.
సరే కోడలా.
ఏందయ్యా తలుపులు తీసిర్రు, అమ్మాయి వచ్చిందా ఏంది? ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటే ఇల్లంతా కలవస్తుంది. అందుకే ఇంటికి ఆడబిడ్డ ఉండాలి అనేది. లోపలికి వెళ్దాం పదయ్యా, ఎప్పుడొచ్చిందో ఏమో. ఇల్లంతా ఎంత శుభ్రంగా పెట్టిందో చూడు.
సునమ్మా సునమ్మా!
ఆ నాయనా, వస్తానా వస్తానా.
ఏంది బిడ్డ, నెల రోజులకే ఇంత చిక్కిపోయినో? సరిగ్గా తిండి తింటున్నావా లేదా?
అట్టేం లేదమ్మా, మధ్యాహ్నమే వచ్చిన. రండి రండి, వేడివేడిగా అన్నం తిందాం.
చేతులు కడుక్కొస్తాం.
ఏంది బిడ్డ, ఏదో కాలేజ్ పని మీద వస్తావని చెప్పింది మీ అమ్మ, ఏంది బిడ్డ అది?
అదే నాయనా, మన ఊర్లో నీటి పరిస్థితి గురించి సర్వే చేసి ఒక నివేదిక ఇవ్వాలంట నాయనా.
మన దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయమ్మా?
చుట్టుపక్కల నీటి పరిస్థితి నాయనా.
అట్నే అమ్మా, వెళ్ళు మంచిగా సర్వే చేసి మనకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి.
బాగా టైం అయింది, వెళ్ళి పడుకో అమ్మా, ఇంకా మేం పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళు.
సరే అమ్మా. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా.
సరే బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళు.
వాణి వాణి!
ఎవరది? వస్తున్నానుండండి. సునీత నువ్వా? ఎన్ని రోజులైందే నిన్ను చూసి.
ఏం చేస్తున్నావు నువ్వు?
తెలిసిందే కదా నేను బాగున్నా. ఇదిగో చాలా పనులున్నాయి, ఇలా చేస్తున్నా.
ఏంటి వాణి, ఏదో కొల్లాయి శబ్దం వినిపిస్తుంది, ఏమైనా తిప్పొచ్చావా ఏంటి?
అదా గిన్నెలు నానబెట్టడానికి బట్టల కోసమని నీళ్లు తిప్పానులే. నువ్వు చెప్పు, ఇంకేంటి సంగతులు?
వాణి, నీళ్లు అక్కడ వృధాగా పోతున్నాయి. అవసరం లేనప్పుడు నీళ్లను కట్టేస్తే నీళ్లను పొదుపు చేయవచ్చు కదా.
పొదుపు చేద్దాంలే. సునీత, నువ్వు చెప్పు, కాఫీ తీసుకుంటావా టీ తీసుకుంటావా?
వాణి, నీళ్లు తిప్పి చాలాసేపు అయింది. ఎన్ని నీళ్లు క్రింద పోయింటాయో ఏమో. తొందరగా వెళ్లి బంద్ చేయి, లేకపోతే నేనెళ్ళి బంద్ చేస్తా.
సరే సరే, ఆగు, నేనే వెళ్లి తిప్పుతా. ఇదిగో తిప్పేశాను, సంతోషమా?
నీకోసమే కాదు వాణి, మన కోసం, మనందరి కోసం. నీళ్లు వృధా వల్ల మనకే నష్టం జరుగుతుంది కదా.
సునీత, చిన్నప్పటి నుండి నువ్వింకా ఏమీ మారలేదు. అయినా నేనొక్కదాన్నే నీళ్లు పొదుపు చేస్తే ప్రపంచంలో ఉన్న నీటి కరువు అంతా తగ్గిపోతుందా చెప్పు.
అయ్యో వాణి, ఇలా ప్రతి ఒక్కరు నా వల్ల, ఒక్కదాని వల్ల ప్రపంచంలో నీటి కష్టాలు రావు రావు అనుకుంటూ ఉంటే ఎవరికి వారు ఇష్టం వచ్చిన నీటిని వృధా చేస్తున్నారు. కాబట్టే మనకి నీటి కష్టాలు. మనకే ఇలా ఉంటే వచ్చే తరం వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడతారో మనం ఊహించలేం కదా వాణి.
అది నిజమే, నేను ఇలా ఎప్పుడు ఆలోచించనే లేదు. అవును, మనకే ఇలా ఉంటే వాళ్లకు నీళ్లు దొరుకుతావో లేవో.
అందుకే వాణి, మన వంతు కృషిగా మనం వీలైనంత నీటిని వృధాగా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నీకు తెలుసా, మీరిటి కింది బాగానే ఉన్నారు కాబట్టి మీకు నీళ్లు బాగా అందుబాటులో ఉన్నాయి. నీళ్ల కొరత కూడా తెలియటం లేదు. మా దగ్గర అసలు నీళ్లే రావట్లేదు. నిన్నటికి నిన్న మా అమ్మ నాన్న పక్కూరు నుంచి నీళ్లు తెచ్చారు. మా ఊర్లో ఈ పరిస్థితి ఉంది. ఇది ఇలా ఈ రోజు నుండే కాదు వాణి, ఎన్నో రోజులుగా మేము నీటి కొరత అనుభవిస్తూనే ఉన్నాము.
అయ్యో, నన్ను క్షమించు సునీత, నేను మీ పరిస్థితి అర్థం చేసుకోలేక ఎప్పుడు ఈ అమ్మాయి ఏంటి నీళ్లు పొదుపు గురించి మాట్లాడుతుందని అనుకునేదాన్ని.
ఇలా నేను ఒక్కదాన్నే కాదు వాణి, పేద ధనికులు మధ్యతరగతి వాళ్ళందరూ తీవ్రమైన నీటి ఎద్దరిని ఎదుర్కొంటున్నారు.
సునీత, నేను నా తప్పు తెలుసుకున్నాను. మరి నీటి పొదుపు చేయాలంటే నీకేమైనా మార్గాలు తెలుసా?
వాణి, మనం నీటిని పొదుపు చేయాలంటే ఏదో పెద్ద పెద్ద మిషన్లు వాడనక్కర్లేదు. మన ఇంటి నుంచి ప్రారంభించవచ్చు. ఎలా అంటే, ఇందాక మనం నీళ్ళని పొదుపు చేసిన లాగానే అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లను ఉపయోగించి అనవసరమైనప్పుడు నీళ్ల ట్యాప్ను ఆఫ్ చేయాలి. ఎలా అంటే, ఇందాక మనం నీళ్ళని పొదుపు చేసిన లాగానే అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లను ఉపయోగించి అనవసరమైన నీళ్ల ట్యాప్ని తిప్పేయాలి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళని, ఇంకా కూరగాయలను కడిగిన నీటిని వృధాగా పోయకుండా చెట్లకు పోయడం, అలాగే బియ్యం కడిగిన నీళ్లను కూడా చెట్లకు పోయడం, పెరట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం.
ఇంకుడు గుంతనా? అది ఎలా చేస్తారు సునీత?
ఇంట్లో అనువైన ప్రదేశంలో, అంటే ఇంటికప్పు మీద నుండి వాన నీరు ప్రవహించి చేరే చోట 2 నుండి 3 మీటర్ల లోతు వరకు 1 మీటర్ వ్యాసం గల గుంతలు తవ్వాలి. 100 చదరపు మీటర్ విస్తీర్ణం గల పైకప్పు నుంచి సేకరించే వర్షపు నీటి కోసం 6 ఘన మీటర్ గుంతను నిర్మించుకోవాలి. వాన నీటి నిల్వ గుంత కందకంలో నీరు బాగా ఇంకడం కోసం 15% లావు ఇసుక, 20 మిల్లీమీటర్ పరిమాణం గుణకరాలు 25%, 40 మిల్లీమీటర్ గుణకరాలు 50% వేయాలి. ఇంటి పైకప్పు మీద నుండి వాన నీరు సేకరించడానికి 12 మిల్లీమీటర్ పీవీసీ పైపుని ఈ గుంతలోనికి అమర్చుకోవాలి.
ఇంత సులువుగా మనమే ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవచ్చా సునీత?
అవును వాణి, ఇంతే సులువుగా మనం నీటిని వృధా చేయకుండా పొదుపుగా చేసుకోవచ్చు.
దీనివల్ల భూగర్భాలలో నీరు నిల్వ ఉంటాయి కదా?
అవును వాణి, ఇంకా పైకప్పు, రోడ్డుపై పడిన వర్షపు నీటిని వాన నీటి నిల్వ గుంతలోనికి మళ్లించడం. అవును, నీరు లేని బావులు, బోరు బావుల్లోకి కూడా వర్షపు నీటిని మళ్లించవచ్చు. ఇంకా వర్షపు నీటిని డ్రైనేజీలోకి వదలకుండా నీటి పైపు అవుట్లెట్లను స్టోరేజ్ ట్యాంకుల ట్యాంకుకు పైపుల ద్వారా కలపడం.
సునీత, ఇక నుంచి నేను నీళ్లను అనవసరంగా వృధా చేయను, నీటిని చాలా పొదుపుగా వాడతాను. నేనే కాదు ఇంట్లో వాళ్ళందరికీ నీళ్లు ఎలా పొదుపుగా వాడాలో తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మన కోసమే కాదు, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా.
అలాగే వాణి, నీలో ఈ మార్పు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇక నుంచి నువ్వు కూడా ఎవరైనా నీళ్లు వృధా చేస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. సరే వాణి, ఇక ఉంటాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇలాగే అందరి ఇంట్లో ఇంతసేపు కూర్చుంటే ఇక నా సర్వే అయినట్టే.
ఇలాగైతే రోజు మా ఇంటికే రా సునీత, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు.
సరే, ఇక ఉంటాను వాణి.
అలాగే సునీత.
ఇలా సర్వే చేసుకుంటూ అందరికి తెలియనివి తెలియజేస్తూ కొన్ని నెలలకు సునీత తన సర్వే పూర్తి చేసుకుంది.
ఏంటి సునీత, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఈ రోజు మన రిపోర్ట్స్ ని ప్రదర్శన చేయాలి కదా, రా తొందరగా వెళ్దాం.
వస్తున్నా నిర్మల. నిర్మల, మనకు ముఖ్య అతిథిగా ఎవరో వస్తున్నారని విన్నాను, అది నిజమేనా?
అవును సునీత, నేను వారిని చూడలేదు కానీ వాళ్ళు నీళ్ల ఆవశ్యకత గురించి ఎన్నో ప్రసంగాలు చేశారంటాం, ఎన్నో సర్వేలు కూడా నిర్వహించారట. పద, మనము వెళ్ళి చూద్దాం, ఇక మనం కూడా ప్రదర్శించాలి కదా.
అందరికీ నమస్కారం అండి. నన్ను ఇక్కడికి పిలిచిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను ఎప్పుడు అనుకోలేదండి నేను కూడా ఇలా ప్రసంగాలు ఇస్తానని, ఇంకా అతిథిగా కూడా వస్తానని. నేను అందరిలాగే నీళ్లను వృధాగా యథాచిగా వాడేదాన్ని. నా స్నేహితురాలు ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు జ్ఞానోదయం కలిగించింది. ఇక అప్పటి నుండి నీళ్ల వృధా చేయకుండా నీళ్ల ఆవశ్యకత తెలుసుకొని పొదుపుగా వాడుతున్నా, అందరికీ వాడమని చెప్తున్నా. ఇక అంశానికి వస్తే ఎప్పటిలా కాకుండా చర్చించుకుందాం. మనిషి జీవించడానికి కావలసిన ప్రధాన అవసరాల్లో నీరు ఒకటి. మనం ఏ పని చేయాలనుకున్నా నీటి అవసరం ఎంతో ఉంది. నీరు తాగడానికే కాక ఇంట్లో వంటకు, స్నానానికి, బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి నీరు చాలా అవసరం. పబ్లిక్ టాయిలెట్స్, క్లీనింగ్ కి, ఫైర్ ఫైటింగ్ కి, వీధులు కడగడానికి, మురికి కాలువల శుద్ధికి, పార్కులు, ఫౌంటైన్లు, గార్డెన్లను పెంచడానికి, బోటింగ్ కు, ఈత కొలనులకు, ఫిషింగ్ కి నీటిని వాడుతుంటాం. ఇండస్ట్రీలలో నీరు చాలా అవసరం. ముఖ్యంగా ఇనుము, స్టీల్, పేపర్ ఫ్యాక్టరీల్లో నీరు అధికంగా వాడతారు. ఇంకా వ్యవసాయం గురించి చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి 93%, ఇండస్ట్రీలకు 4%, ఇళ్లలో వాడకానికి 3% నీటిని వినియోగిస్తున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం 2050 ప్రపంచం మొత్తంగా సుమారు 2,000,000,000 జనాభా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. అంటే ప్రతి 3లో ఇద్దరు నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా రాబోయే 50 సంవత్సరాల్లో రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. మనము త్రాగే నీరు బావుల నుండి 70%, బోర్ల నుండి 56%, ట్యూబ్ వెల్ నుండి 21%, పంపులు, ట్యాంకులు, నదులు మరియు కాలువల నుండి లభ్యమవుతుంది. కాబట్టి ఈ నీటిని పొదుపు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వ్యక్తిగత స్థాయిలో మనం అవగాహన పెంచుకొని నీటిని పొదుపు చేయగలిగితే మన గృహ అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. చాలా మందికి బ్రష్ చేసుకునే అప్పుడు, ముఖం కడుక్కునే అప్పుడు పంపు తిప్పి నీరు పోతూ ఉంచే అలవాటు ఉంది. ఆ అలవాటు మానుకోవాలి. కొత్తగా టాయిలెట్స్ కట్టుకునే వాళ్ళైతే నీరు పొదుపు చేసే ఫ్లష్ ట్యాంకులను కొనడం ఉత్తమం. ఇవి గరిష్టం 6 లీటర్ల నీటిని ఫ్లష్ చేస్తాయి. అలాగే మన దేశంలో నీటి ఎద్దడి అధికం కాబట్టి ఫ్రెంచ్ కమాండ్ల బదులు మన భారతీయ కమాండ్లను వాడితే మంచిది. ఎందుకంటే మన టాయిలెట్స్కి తక్కువ నీరు సరిపోతుంది. పైపులలో నుండి, పంపులలో నుండి నీరు ఒక చుక్క వృధా అవుతున్నా నిర్లక్ష్యం చేయకుండా రిపేర్ చేయించండి. పెద్ద పెద్ద తోటల్లో, ల్యాండ్లలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడండి. కూరగాయలను, పండ్లను కడిగిన నీరు మరియు బియ్యం కరిగిన నీటిని కుండీలలో మొక్కలకు పోయండి. గిన్నెలను కడగబోయే ముందు నానబెడితే జిడ్డు పోవడానికి తక్కువ నీరు సరిపోతుంది. ప్రతి ఇంటి ఆవరణలో వాన నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ నిమజ్జనం అప్పుడు నీటిని వృధా చేయకుండా ఉండడానికి ఉదాహరణకు మట్టి విగ్రహాలనే వాడండి. కాబట్టి మన వంతు కర్తవ్యంగా నీటిని పొదుపు చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, నీళ్లను పొదుపుగా వాడడానికి మన వంతుగా మనం ఏం చేయాలి? మనం ఆలోచన ధోరణిని మార్చుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కాబట్టి మనకు నీటి కొరత రోజు రోజుకి పెరుగుతోంది. మరి ఒకటి చెప్పండి, కొన్ని నీటి బిందువులు కలిస్తేనే కదా ఒక సముద్రం అవుతుంది. అలాగే మనం ఒక్కొక్కరం నీళ్ళని పొదుపు చేస్తేనే కదండి మనకు ఈ నీటి కొరత ఉండదు.
మేడం, మనము ఇక్కడ విదేశాల్లో లాగానే ఇక్కడ కూడా ఇండస్ట్రీల నుండి బయటకు వస్తున్న నీటిని రీసైకిల్ చేసి వాటిని రైల్వేలో ఇంకా అగ్నిమాపకాలకు వాడుకోవచ్చు కదండి.
అవునండి, ఇలా మన దేశంలో అన్ని చోట్ల కాకపోయినా కొన్ని ప్రదేశాల్లో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో వాడిన ఈ నీళ్లను నేరుగా వదలకుండా రీసైకిల్ చేసి బయటకు వదలడం ద్వారా దానిలో ఉన్న రసాయనాలు వీడి ఆ నీరుని బయటకు వదలడం ద్వారా అనేక వాటికి ఉపయోగించుకోవచ్చు మరియు నీటి కాలుష్యం జరగకుండా కొంతవరకు అరికట్టవచ్చు.
జలమే కదా అని మనం వృధా చేస్తే రేపటి తరాలకు మిగిలేది కన్నీరే, అంతే కదా మేడం?
అందుకే మనం జాగ్రత్తగా ఆచితూచి అవసరమైనప్పుడు మాత్రమే నీటిని ఉపయోగించాలి. ఒక గొప్ప కవి అన్నారు, మాట పొదుపు చేయి నీకు మేలు, ధనం పొదుపు చేయి నీ పిల్లలకు మేలు, జలం పొదుపు చేయి జగతికి మేలు.
మితమైన ఆహారం దేహానికి మేలు, మిత నీటి వాడకం దేశానికి మేలు, అంతే కదండి?
అంతేనండి. ఆవిరవుతోంది జలం, ఉద్యమించాలి మనం. నీటిని సంరక్షిద్దాం, కరువును తరిమికొడదాం. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నేను ఎవరి దగ్గర అయితే విద్య నేర్చుకున్నానో ఈరోజు వాళ్ళ ముందర ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఇంకా నమ్మటం లేదనుకుంటా. మరి వారిని వేదిక మీదకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వారు ఎవరో కాదు, సునీత.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. ఒకప్పుడు నేను వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీటిని చాలా వృధాగా వాడేది. అలాంటిది ఈ రోజు తను నేను అందరికి చెప్పేలాగా తనకు చెప్పాను. కానీ తనలో ఇంత మార్పు వచ్చి ఇంత చైతన్యం తీసుకొస్తుందని నేను అసలు ఊహించలేదు. నిజంగా నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానండి.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఏదో మార్పు తీసుకొస్తారు. అలానే నాలో ఈ మార్పుకి కారణం నా స్నేహితురాలని గర్వంగా చెప్పుకుంటాను. జలమే జనం, జలమే ధనం, జలమే బలం. సుజలాం సుఫలాం. జై హింద్.